ఓం శాంతి. మురళీ డేట్ 9/7/2026. ఈరోజు బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు, వృక్షపతి అయిన తండ్రి పిల్లలైన మీపై బృహస్పతి దశను తీసుకువచ్చారు. ఇప్పుడు మీరు అవినాశీ సుఖాన్నిచ్చే ప్రపంచంలోకి వెళుతున్నారు. ప్రశ్న: అవినాశీ బృహస్పతి దశ ఏ పిల్లలపై కూర్చుంటుంది? వారి గుర్తులేమిటి? జవాబు: ఏ పిల్లలైతే జీవిస్తూ దేహ సర్వ సంబంధాలను త్యాగం చేసి స్వయాన్ని ఆత్మగా నిశ్చయం చేసుకుంటారో, అటువంటి నిశ్చయ ఆత్మిక బుద్ధి ఉన్న పిల్లలపై బృహస్పతి దశ కూర్చుంటుంది. అతీంద్రియ సుఖాన్ని గోపగోపికలను అడగండి అన్నది వారి సుఖం గురించే గాయనం. వారి సంతోషం ఎప్పుడూ మాయమవ్వదు. పాట: ఓం నమ శివాయ. ఓం శాంతి. పిల్లలు బాబా మహిమను విన్నారు. ఈరోజు వృక్షపతి వారము అని అంటారు, దానిని కలిపి బృహస్పతి అని అంటారు, దానినే గురువారము అని కూడా అంటారు. ఇది కేవలం గురువారం కాదు, సద్గురువారం. బెంగాల్లో దీనిని ఎంతగానో జరుపుకుంటారు. మనిషి సృష్టికి బీజ రూపము అని వారినంటారు, కావుననే వృక్షపతి అని అంటారు. వారు బీజం, కావున వారు పతి కూడా. వృక్ష బీజాన్ని తండ్రి అని కూడా అంటారు. దాని నుండి వృక్షం ఉత్పన్నమవుతుంది. ఇది మనిషి సృష్టి రూపి వృక్షం. దీని బీజం పైన ఉన్నది. ఇప్పుడు పిల్లలైన మనపై అవినాశీ వృక్షపతి దశ ఉన్నదని మీకు తెలుసు. ఎందుకంటే అవినాశీ స్వరాజ్యం లభిస్తుంది. సత్యగాన్ని అవినాశీ సుఖధామము అని అంటారు, కలియుగాన్ని వినాశీ దుఃఖధామము అని అంటారు. ఇప్పుడు దుఃఖధామం వినాశనం కానున్నది, సుఖధామం వినాశనం లేనిది. అది అర్ధకల్పం కొనసాగుతుంది. దానిని అవినాశీ వృక్షపతి స్థాపన చేస్తున్నారు. పిల్లలు సేవ కోసం పాయింట్లను నోట్ చేసుకోవాలి. ప్రదర్శనీలో ఈ పాయింట్లు ముఖ్యంగా అర్థం చేయించవలసి ఉంటుంది. ఎందుకంటే మనుషులకు ఏ మాత్రము తెలియదు. ఇది యథార్థమైన జ్ఞానం. ఇప్పుడు బాబా కొత్త ప్రపంచం మరియు పాత ప్రపంచము మధ్యలో ఉన్నామన్న జ్ఞానాన్నిస్తున్నారు. ఇది మరలా ప్రాయలోపమైపోతుంది. దేవతలకు ఈ జ్ఞానం ఉండదు. చక్రపు జ్ఞానం వారికున్నట్లయితే వారికి రాజ్యంలో కూడా అంత సంతోషం ఉండదు. ఇప్పుడు కూడా రాజ్యం తీసుకున్న తర్వాత కూడా మరల మా పరిస్థితి ఇలా తయారవుతుందా అన్న ఆలోచన మీకు వస్తుంది కదా. కాని ఈ డ్రామా రచింపబడి ఉంది. చక్రం తిరగవలసిందే. ప్రపంచ చరిత్ర రిపీట్ అవుతుంది. ఇది ఏ విధంగా రిపీట్ అవుతుందో పిల్లలైన మీకు తెలుసు. ఇది మనిషి సృష్టి. మీ బుద్ధిలో మూలవతనపు వృక్షం కూడా ఉంది. అందరి విభాగాలు వేరువేరుగా ఉన్నాయి. ఈ విషయాలు ఎవరి బుద్ధిలోనూ ఎప్పుడూ ఉండవు. ఏ శాస్త్రాలలోనూ ఈ విషయాలు వ్రాసి లేవు. ఆత్మలైన మనం నిజానికి శాంతిధామ నివాసీలం. వినాశనం లేని వారిమే. మనమెప్పుడూ వినాశనం అవ్వం. వారు నీటి బుడగా నీటి నుండి వచ్చి మరలా నీటిలోనే కలిసిపోతుంది అని భావిస్తారు. మీ బుద్ధిలో జ్ఞానమంతా ఉంది. ఆత్మ వినాశనం లేనిది. దానిలో పాత్రంతా రచింపబడి ఉంది. ఈ చక్రపు జ్ఞానం ఏ శాస్త్రాలలోనూ లేదు. కొన్ని చోట్ల స్వస్తిక్ని కూడా చూపిస్తారు. చక్రాన్ని గీసి గీతలు గీస్తారు. దాని ద్వారా అనేక ధర్మాలు ఉండేవి అని అర్థమవుతుంది. ముఖ్య ధర్మాలు మరియు శాస్త్రాలు నాలుగు అని సత్యత్రేతాయుగాలలో ఏ ధర్మ స్థాపన జరగదు అని, అలాగే అక్కడ ఏ ధర్మశాస్త్రము ఉండదని బాబా అర్థం చేయించారు. ఇవన్నీ ద్వాపర యుగం నుండి ప్రారంభమవుతాయి. ఆ తర్వాత చూడండి ఎంత వృద్ధి జరుగుతుందో. అచ్చా, గీత ఎప్పుడు వినిపించబడింది? నేను కల్పపు సంగమ యుగంలోనే వస్తాను అని బాబా అంటారు. వారు తండ్రి అన్న పదాన్ని తొలగించి కేవలం సంగమ యుగే యుగే అని వ్రాసేశారు. నిజానికి సంగమ యుగంలో ఇతర ధర్మ స్థాపకులేవీ జరగవు. సంగమ యుగంలో ఇతర ధర్మ స్థాపనలేవీ జరగవు. అలాగని త్రేతాయుగ అంతమంలో, ద్వాపరయుగ ఆదిలో, సంగమంలో ఇస్లాం ధర్మ స్థాపన జరిగింది అని అనరు. ద్వాపరయుగంలో స్థాపించబడింది అని అంటారు. ఇది సంగమ యుగపు స్వర్ణిమ సమయం. దీనినే కుంభము అని కూడా అంటారు. కుంభము అని సంగమాన్నే అంటారు. ఇది ఆత్మ పరమాత్మల మిలనం జరిగే సంగమం. ఈ ఆత్మిక మేళ సంగమ యుగంలోనే జరుగుతుంది. కానీ వారు ఆ నీటి గంగ పేరుని ప్రసిద్ధం చేశారు. జ్ఞానసాగరుడు, పతిత పావనుడు అయిన తండ్రి గురించి వారికి తెలియనే తెలియదు. వారు ఏ విధంగా పతిత ప్రపంచాన్ని పావనంగా తయారు చేశారో ఏ శాస్త్రంలోనూ లేదు. ఇప్పుడు నన్నొక్కడే స్మృతి చెయ్యండి అని పిల్లలైన మీకు బాబా తెలియచేస్తున్నారు. దేహ సర్వ సంబంధాలను త్యజించండి అని ఎవరికి చెప్తున్నారు? ఆత్మలకు చెప్తున్నారు. దీనినే జీవిస్తూ మరణించటము అని అంటారు. మనుష్యులు శరీరం వదిలినప్పుడు దేహ సర్వ సంబంధాలు తొలగిపోతాయి. దేహ సంబంధాలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ వదిలి స్వయాన్ని ఆత్మగా నిశ్చయం చేసుకోండి. నిశ్చయాత్మక బుద్ధి కలవారిగా అవ్వండి. ఎంత ఎక్కువగా స్మృతి చేస్తారో అంతగా బృహస్పతి దశ ఏర్పడుతుంది. మేము శివ్ బాబాను ఎంతగా స్మృతి చేస్తున్నాము అన్నది పరిశీలించండి. స్మృతి ద్వారానే తుప్పు వదులుతుంది మరియు మీకు ఎంతో సంతోషముంటుంది. ఆత్మనైన నేను బాబాని ఎంతగా స్మృతి చేస్తున్నాను అని మీరు అనుభవం చేసుకోగలుగుతారు. తక్కువగా స్మృతి చేసినట్లయితే తుప్పు కూడా తక్కువగా వదులుతుంది, సంతోషం కూడా తక్కువగానే ఉంటుంది, పదవి కూడా తక్కువగా పొందుతారు, ఆత్మనే సతో రజో తమోగా అవుతుంది. గోప గోపికల అతీంద్రియ సుఖం గురించి ఈ సమయంలోనే గానం చేస్తారు. ఒక్క బాబా తప్ప ఇంకా ఏదీ గుర్తురాదు. అప్పుడే సంతోషపు పాదరసం పైకెక్కుతుంది. మనపై బృహస్పతి దశ లేక సద్గురు దశ ఉంది. ఆ తర్వాత ఎప్పుడైనా సంతోషం మాయమవుతే అప్పుడు బృహస్పతి దశ మారి రాహు దశ కూర్చుంది అని అంటారు. కొందరు చాలా షావుకార్లుగా ఉంటారు. ఎవరైనా దెబ్బ తీయగానే దివాళా తీస్తారు. గ్రహణం పట్టినప్పుడు దానమిస్తే గ్రహణం వదులుతుంది అని భారతదేశంలోనే అంటారు. మీ దేవీ దేవతా ధర్మం కూడా 16 కళల సంపూర్ణంగా ఉండేది. ఇప్పుడు దానికి గ్రహణం పట్టింది, రాహుదశ కూర్చుంటుంది. కావుననే దేవతల ముందుకు వెళ్ళి మీరు సర్వగుణ సంపన్నులు, మేము పాపులము కపటులము అని అంటారు. రాహుదశ కూర్చోవటంతో అందరూ నల్లగా అయిపోయారు అని ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు. చివరిలో చంద్రుడు ఒక చిన్నని రేఖగా మిగులుతాడు. దేవీ దేవతలైన మీ చిత్రాలు కూడా ఉన్నాయి అని బాబా అర్థం చేయిస్తున్నారు. గీతయే ఆది సనాతన దేవీ దేవత ధర్మశాస్త్రం, కాని వీరికి తమ ధర్మం గురించి తెలియదు. ధర్మాచార్యుల సమావేశాలు జరుగుతూ ఉంటాయి. ఈశ్వరుడు సర్వవ్యాపి అయితే కాదు, అతడు అనంతమైన తండ్రి. వారొచ్చి పిల్లలకు వారసత్వాన్ని ఇస్తున్నారు అని అక్కడ కూడా అర్థం చేయించవచ్చు. సాధు సన్యాసులకు వారసత్వం లభించదు, కావున వారెలా అర్థం చేసుకోగలరు? పిల్లలైన మీకే వారసత్వం లభిస్తుంది. ఈశ్వరుడు సర్వవ్యాపి కాదు అని నిరూపించటమే ముఖ్యమైన విషయం. శివ జయంతి జరుగుతుంది కదా, శివ జయంతి అన్నా అనండి, రుద్ర జయంతి అని అన్నా అనండి. రుద్రుడు ఈ జ్ఞాన యజ్ఞాన్ని రచిస్తాడు, అతడే శివుడు. అది గీతా జ్ఞాన యజ్ఞం. దాని నుండి వినాశ జ్వాల ప్రజ్వలితమై ఉంది. నిరాకారుడైన బాబా ఏ విధంగా రుద్ర యజ్ఞాన్ని రచించారో ప్రత్యక్షంగా మీరు చూస్తారు. సాకారుడు ఏమీ చెయ్యలేడు. ఇది అనంతమైన యజ్ఞం. ఇందులో మొత్తం పాత ప్రపంచమంతా స్వాహ కానున్నది. మిగిలినవన్నీ దైహికమైన యజ్ఞాలు. రాత్రికి పగలకు ఉన్నంత తేడా ఉంది. ఇది రుద్రజ్ఞాన యజ్ఞం, వినాశనం కూడా జరగనున్నది అని బాబా తెలియచేస్తున్నారు. మీరు ఎప్పుడైతే పాస్ అవుతారో, పూర్తి యోగీలుగా జ్ఞానీలుగా అయిపోతారో, అప్పుడు మీకోసం కొత్త ప్రపంచమైన స్వర్గం కావాలి. నరకం తప్పకుండా వినాశనమవ్వాలి. రాజస్వ అశ్వమేధము అన్న పదం కూడా సరైనదే. అందులో గుర్రాన్ని స్వాహ చేస్తారు. నిజానికి అది మీ ఈ రథమే, అంటే శరీరం. దక్ష ప్రజాపతి యజ్ఞాన్ని కూడా ఒకటి రచిస్తారు. ఇతడి కథ కూడా ఉంది. ఇప్పుడు పిల్లలైన మీకు ఎంతో సంతోషం ఉండాలి. మమ్మల్ని వృక్షపతి అయిన తండ్రి చదివిస్తున్నారు. ఇప్పుడు మాపై బృహస్పతి దశ ఉన్నది. మా స్థితి చాలా బాగుంది అని అంటారు. మరలాలా నడుస్తూ నడుస్తూ బాబా మేము అలజడి చెందాము. ప్రారంభంలో మేము చాలా సంతోషంగా ఉన్నాము. ఇప్పుడు ఏమయ్యిందో తెలియదు అని వ్రాస్తారు. ఇక్కడకు వచ్చి బాబా వారిగా అవ్వటం ఒక పెద్ద యాత్ర. అక్కడ తీర్థయాత్రలకు వెళ్ళినప్పుడు ఎంతో డబ్బు ఖర్చు పెడతారు. ఇక్కడ దానం విషయమే లేదు. ఇందులో డబ్బు ఖర్చు ఏమీ లేదు. అవన్నీ దైహికమైన యాత్రలు. మీది ఆత్మిక యాత్ర. దైహిక యాత్రలతో లాభమేమీ లేదు. నలువైపులా తిరిగి వచ్చాము అయినా జన్మ జన్మాంతరాలు మీ నుండి దూరంగానే ఉన్నాము అని ఒక పాటలో కూడా ఉంది కదా. భగవంతుడైన తండ్రి నుండి ఎంత దూరంగా ఉన్నాము. మేము ఎన్ని లెక్కలేనన్ని యాత్రలను చేసి ఉంటాము అని ఇప్పుడు మీరు భావిస్తారు. మనుషులు తప్పకుండా ఎక్కడికో అక్కడికి వెళుతూ ఉంటారు. హరిద్వార్లోని గంగ వద్దకు తప్పకుండా వెళతారు. గంగ పతిత పావని అని భావిస్తారు కదా. ఇప్పుడు నిజానికి మీరు సత్యమైన జ్ఞాన గంగలు. మీ వద్ద కూడా అనేక మంది వచ్చి జ్ఞాన స్నానం చేస్తారు. సద్గురు ఒక్కరేనని బాబా అర్థం చేయించారు. సర్వుల సద్గతి దాత ఒక్క సద్గురు తప్ప ఇంకా ఏ గురువులు కాదు. నేను కల్పకల్పము సంగమ యుగంలో వచ్చి మీకు సద్గతిని ఇచ్చి పూజారుల నుండి పూజ్యులుగా తయారు చేస్తాను. మళ్ళీ మీరు పూజారులుగా అయ్యి దుఃఖితులుగా అయిపోతారు. ఇది కూడా ఇప్పుడు మీకు తెలిసింది. తప్పకుండా అర్ధకల్పం మన రాజ్యం నడుస్తుంది. మరలా ద్వాపర యుగంలో దేవీ దేవతలమైన మనం వామ మార్గంలోకి వెళ్ళిపోతాము. ఎప్పుడైతే రావణ రాజ్యం ప్రారంభమవుతుందో అప్పటి నుండే వామ మార్గం ప్రారంభమవుతుంది. వాటి గుర్తులు కూడా ఉన్నాయి. జగన్నాథ మందిరంలోకి వెళితే అందులో నల్లని మూర్తులున్నాయి. బయట దేవతల అశ్లీల చిత్రాలున్నాయి. ఆ సమయంలో అసలు అవేమిటో మనకు కూడా అర్థమయ్యేది కాదు. విక్కారి మనుషులు విక్కారి దృష్టితో చూస్తారు. కావున దేవతలు కూడా విక్కారులుగా ఉన్నారు అని భావిస్తారు. దేవతలు వామ మార్గంలోకి వెళతారు అని వ్రాయబడి ఉంది. అక్కడ వారి వస్త్రాలు కూడా దేవతా వస్త్రాలుగా ఉన్నాయి. ఇక్కడ కూడా దిల్వాడా మందిరంలో పైన స్వర్గాన్ని చూపించారు, కింద తపస్సులో కూర్చొని ఉన్నారు. ఈ రహస్యాలన్నిటి గురించి ఎవ్వరికీ తెలియదు. బాబాది అనుభవీ రథం కదా. ఆత్మ మరియు పరమాత్మ చాలా కాలం వేరు వేరుగా ఉన్నారని ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు. మొట్టమొదట ఎవరైతే దూరమయ్యారో వారే మళ్ళీ మొట్టమొదట కలుసుకుంటారు. శ్రీకృష్ణుడు సత్యుగపు మొట్టమొదటి యువరాజు. కృష్ణుడికి తండ్రి కూడా ఉంటారు కదా. కృష్ణుడు తల్లి తండ్రి గురించి అంత ఎక్కువగా చూపించరు. కృష్ణుడిని తలపై పెట్టుకుని నదిని దాటి అవతల తీరానికి తీసుకువెళ్ళినట్లుగా చూపించారు. రాజ్యము మొదలైనవేవీ చూపించలేదు. అతడి తండ్రి మహిమ ఎందుకు లేదు? కృష్ణుడి ఆత్మ చాలా బాగా ఈ చదువుని అభ్యసించిందని, కావున తల్లి తండ్రుల కన్నా ఉన్నత పదవిని పొందిందని ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు. మేము శ్రీకృష్ణుడు రాజధానిలో ఉండేవారిమే అని మీరు అర్థం చేసుకున్నారు. స్వర్గంలో అయితే ఉన్నారు కదా. ఆ తర్వాత మనం చంద్రవంశీలుగా అయ్యాము. ఇప్పుడు మరలా సూర్యవంశీలుగా అయ్యేందుకు శ్రీమత్తంపై నడుస్తూ పావనంగా ఈ పావన ప్రపంచానికి అధిపతులుగా అవుతాము. ప్రతి ఒక్కరూ తమ స్థితిని చూసుకోగలరు. మనం ఈ సమయంలో శరీరాన్ని వదిలినట్లయితే ఏ గతిని పొందుతామో ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోగలరు. బాబాని ఎంతగా స్మృతి చేస్తున్నామో అంతగా వికర్మలు వినాశనమవుతూ ఉంటాయి. మనుష్యులకు ఏవైనా ఆపదలు వస్తే లేక దుఃఖాలు కలిగితే దివాళా తీస్తే సాధువుల సాంగత్యాన్ని చేస్తారు. ఇతడు ఒక భక్తుడు, ఇతడు మోసం చెయ్యడు కదా అని భావిస్తారు. కొందరు 2-4 సంవత్సరాలలో చాలా ధనవంతులుగా అయిపోతారు. వారి వెనక ఎంతో ధనం ఉంటుంది. ప్రతి ఒక్కరూ తమ బుద్ధితో అర్థం చేసుకోగలరు. చాలా తక్కువగా స్మృతి చేసేవారు మీలో కూడా చాలా మంది ఉన్నారు. మీ కళ్యాణం చేసుకోవాలనుకుంటే మీ దగ్గర నోట్ పుస్తకాన్ని పెట్టుకోండి, చార్టుని వ్రాస్తూ ఉండండి. నేను రోజంతటిలో ఎంత సమయం స్మృతిలో ఉన్నాను? మనుషులు జీవితమంతటి చరిత్రను వ్రాస్తారు, కానీ మీరు కేవలం స్మృతి చార్టుని వ్రాయాలి. ఇందులో మీ ఉన్నతియే ఉంది. బాబాని స్మృతి చెయ్యకపోతే ఉన్నత పదవిని పొందలేరు. వికర్మలు వినాశనమవ్వకపోతే ఉన్నత పదవి ఎలా పొందగలరు? ఆ తర్వాత ఆ శిక్షలు అనుభవించవలసి వస్తుంది. శిక్షలు అనుభవించకపోతే మంచి మంచి పదవి లభిస్తుంది. శిక్షలు అనుభవించాక ఏదో ఒక చిన్న పదవి పొందటంలో ఉపయోగం ఏముంది? ధర్మరాజు శిక్షలు పడకుండా ఉండేందుకు, పరువు పోకుండా ఉండేందుకు పురుషార్థం చెయ్యాలి. శివ్ బాబా కూర్చొని ఉంటారు, అలాగే ధర్మరాజు కూడా ఉంటారని మీరు చూస్తారు. మీరు ఇవి ఇవి చేశారు, మీకు గుర్తుందా? కావున ఇప్పుడు శిక్షలు అనుభవించండి అని మీకు అన్నీ సాక్షాత్కారమవుతాయి. ఆ కొద్ది సమయంలో జన్మ జన్మాంతరాలు శిక్షలను ఎంతైతే అనుభవిస్తారో అంతటిని ఆ కొద్ది సమయంలోనే అనుభవిస్తారు. చివరిలో ఏదో చిన్న ముక్క దొరుకుతుంది, దానివల్ల లాభమేముంది? శిక్షలు అనుభవించకూడదు. మీ స్థితిని పరిశీలించుకుంటూ ఉండాలి. ఖాతాలను వ్రాస్తారు కదా, కొందరు 6 నెలలు, కొందరు 12 నెలలకు వ్రాస్తారు, కొందరు రోజు వ్రాస్తూ ఉంటారు. మీరు కూడా వ్యాపారస్తులేనని బాబా అంటారు. ఏ ఒక్కరో అనంతమైన తండ్రితో వ్యాపారం చేస్తారు. ధనం లేకపోయినా మీ తనువు మనస్సైతే ఉంది కదా. వారిని క్యాషియర్ అని కూడా అంటారు. మీరు తనువు మనస్సు ధనములనిస్తారు, దానికి ప్రతిఫలంగా 21 జన్మలు ఎంతో వారసత్వాన్ని పొందుతారు. బాబా, మేము మీ వారిమి. మా ఆత్మ మరియు శరీరము ఈ లక్ష్మీనారాయణ అయ్యేందుకు ఏదైనా యుక్తిని తెలియచెయ్యండి అని అంటారు. నేను మిమ్మల్ని ఎంతో సుందరంగా తయారు చేస్తాను, పూర్తిగా మీ రూపాన్నే మార్చేస్తాను. మరు జన్మలో మీకు 1st క్లాస్ అయిన జన్మ లభిస్తుంది. మీరు వైకుంఠంలో కూడా ఇది చూస్తారు. ఈ మమ్మా బాబాలు లక్ష్మీనారాయణలుగా అవుతారని మీకు తెలుసు. లక్ష్యాన్ని కూడా చూపిస్తారు. ఇక ఎవరు ఎంత పురుషార్థం చేస్తే అంత. పురుషార్థం పూర్తిగా చెయ్యకపోతే, డిసర్వీస్ చేస్తే మీ పదవిని మీరే భ్రష్టపరుచుకుంటారు. అచ్చ, మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు మాతా పితా బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ఆత్మిక పిల్లలవి ఆత్మిక తల్లి తండ్రులకు ప్రియ స్మృతులు, గుడ్ మార్నింగ్ మరియు నమస్తే. ధారణ కోసం ముఖ్య సారం, మొదటి పాయింట్, మీ స్థితిని మీరే పరిశీలించుకుంటూ ఉండాలి. మీ కళ్యాణం కోసం ప్రతిరోజు డైరీని వ్రాసుకోవాలి. అందులో స్మృతి చార్టును నోట్ చెయ్యాలి. 2. అనంతమైన తండ్రితో సత్యమైన వ్యాపారం చెయ్యాలి. మీ తనువు మనస్సు ధనములను బాబా కర్పించి 21 జన్మలు ప్రతిఫలాన్ని తీసుకోవాలి. నిశ్చయ బుద్ధి కలవారిగా అయ్యి మీ కళ్యాణం చేసుకోవాలి. వరదానం సంతోషంతో పాటు శక్తిని కూడా ధారణ చేసి విఘ్నాలను దాటేసే విఘ్న జీత భవ. ఏ పిల్లలకైతే జమా చేసుకోవటం తెలుసో వారు శక్తిశాలిగా అవుతారు. ఇప్పుడిప్పుడే సంపాదిస్తూ ఇప్పుడిప్పుడే పనిచేస్తూ స్వయంలో ఇముడ్చుకోకపోతే శక్తి ఉండదు. కేవలము పంచిపెట్టాము లేక దానం చేశాము అన్న సంతోషం మాత్రమే ఉంటుంది. సంతోషంతో పాటు శక్తి కూడా ఉన్నప్పుడే సహజంగానే విఘ్నాలను దాటి విఘ్న జీతలుగా అవుతారు. అప్పుడిక ఏ విఘ్నము మీ లగ్నమును డిస్టర్బ్ చెయ్యదు. కావున ఏ విధంగా మీ ముఖం ద్వారా సంతోషపు ప్రకాశం కనిపిస్తుందో అలా శక్తి యొక్క ప్రకాశం కూడా కనిపించాలి. స్లోగన్ పరిస్థితులలో వ్యాకూలత చెందేందుకు బదులుగా వాటిని శిక్షకునిగా భావిస్తూ పాఠాన్ని నేర్చుకోండి. అవ్యక్త ప్రేరణ పాయింట్ జ్వాలా స్వరూప స్థితిలో ఉంటూ శక్తిశాలి స్థితిని అనుభవం చేయించండి. లాస్ట్ సో ఫాస్ట్ పురుషార్థం జ్వాలా రూపానిదే అవుతుంది. పాండవుల కారణంగా యాదవులు ఆగి ఉన్నారు. పాండవుల శ్రేష్ఠ స్థితి ఆత్మిక మహత్వముకు చెందిన స్థితి యాదవుల వ్యాకూలత పరిస్థితిని సమాప్తం చేస్తుంది. కనుక మీ షాన్ ద్వారా మహోన్నత ద్వారా వ్యాకూలత ఆత్మలకు శాంతి మరియు ప్రశాంతతల వరదానాన్ని ఇవ్వండి. జ్వాలా స్వరూపమనగా లైట్ హౌస్ మరియు మైట్ హౌస్ స్థితిని అర్థం చేసుకుంటూ ఈ పురుషార్థంలో ఉండండి. ఓం శాంతి.